विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंगलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयाति वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनिर्नमे स्तुते। ॐ भो भुवः स्वः तत्सदितुर्वरेण्यं भोगदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भो भुवः स्वः तत्सवितुर्वरेण्यं भोगदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भो भुवः स्वः तत्सवितुर्वरेण्यं भोगदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
గాయత్రి యొక్క విలక్షణమైనటువంటి శక్తి గురించి మనం గత 9 రోజులుగా తెలుసుకుంటున్నాం. పూజ్య గురుదేవులు రాసినటువంటి గాయత్రి మహావిద్యాలయంలో ఉన్నటువంటి 2వ భాగంలో ఆయన మనకు అందజేసినటువంటి విజ్ఞానాన్ని ఒక వైజ్ఞానిక దృష్టికోణంతో ఒక సాధనాత్మకమైనటువంటి దృష్టికోణంతో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు గురుదేవులు రాసినటువంటి గాయత్రి మహావిద్య మొదటి భాగం అధ్యయనం చేద్దాం. అందులో మొదట మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ వేదమాత గాయత్రి ఉత్పత్తి ఎలా అయింది. ఈ ఉత్పత్తి ఎలా అయింది అనేది కనుక మనం గమనించుకుంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే రుక్ యజు సామ అథర్వ వేదాలు ఈ 4 వేదాల గురించి మనం ముందు చెప్పుకుంటాం. ఈ 4 వేదాల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు రుక్ అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు, కళ్యాణకరమైనటువంటి మంత్రాలు, శుభప్రదమైనటువంటి మంత్రాలు. ఈ కళ్యాణకరమైనటువంటి మంత్రాలు, శుభప్రదమైనటువంటి మంత్రాలు అని మనం అనుకుంటున్నప్పుడు మనిషి ఎంత అజ్ఞాని అంటే, ఎంత మూర్ఖుడు అంటే, ఎంత స్వార్థపరుడు అంటే వాడు అనుకున్న జరగటమే మంగళప్రదమైనది అనుకుంటాడు. ఉదాహరణకి వాడు 100 రూపాయలు ఉద్యోగం కోసం అప్లికేషన్ ఇస్తాడు. ఉద్యోగం వస్తే అందులో జాయిన్ అయిపోతాడు, వాడు బాలేదు. 4 రోజుల తర్వాత వాడికి 600 రూపాయలు ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆ 100 రూపాయల ఉద్యోగం ప్రవేశం మంచిదైందా చెడైందా వాడికి? ప్రకృతికి మన మంచి చెడ్డలు పూర్తిగా తెలుసు అన్న ఒక ఆధారభూతమైనటువంటి భావన సాధకుడు ఏర్పరచుకోవాలి. నువ్వు అనుకున్నట్టే జరగాలి, జరగదు. కృష్ణుడు కూడా అనుకున్నట్టు జరగదు, జరగవలసినట్టు జరుగుతాయి. కానీ నువ్వేం చేయొచ్చు అంటే ఉన్న పరిస్థితుల్లో కరెంటు పోయింది, 2 రకాలుగా మీరు రియాక్ట్ కావచ్చు. నీ బుద్ధిందా కరెంటు పోతుందని తెలియదా, అదేదో తీసుకురా ఇదేదో తీసుకురా చీకట్లో ఇరిటేట్ అయిపోవచ్చు మీరు. లేదా తెలుసున్న వాళ్ళని, ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో తెలుసున్న వాళ్ళని వాళ్ళ పని చేయనిచ్చి మనం ఏమి మాట్లాడకుండా కూర్చుంటే ఆ తెలిసిన వాళ్ళు కూడా ఏంటి అమ్మయ్య కరెంటు పోయింది, దీంతో నో క్లాస్ టుడే, దానివల్ల రికార్డింగ్ జరగదు కదా, జరుగుతుందని తెలియదు పాప వాళ్ళకి, రికార్డింగ్ జరగదు కదా, రికార్డింగ్ జరగదు కనుక నోట్స్ రాయక్కర్లేదు, రకరకాలైనటువంటి ఆలోచనలు. కానీ ఇవాళ రాసినటువంటి నోట్స్ రేపు కొన్ని వేల మంది జీవితాలని మార్చేయవచ్చు కదా. ఆ విషయం అలాంటిది, ఆ రాసిన వాడు అలాంటి గొప్ప వ్యక్తి. అంచేత అంత గొప్ప విషయాన్ని మనం కాస్త కష్టపడి ఎలాగో అలాగా సాధించేస్తే అది విక్ అంటే, ఋగ్వేదం అంటే అది, ఋగ్వేదం అంటే వేదమంత్రాలు కావు, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్పబడుతుందో. ఈ అవగాహన మర్చిపోతూ ఉంటాం మళ్ళా మనం. ఉదాహరణకి మనం ఎలా తపస్సు చేయబోతున్నాం చెప్పండి, కథలు చెప్తున్న వాళ్ళకి తెలియదు అనుకోండి, అడిగిన ప్రశ్న ఏం లేదు వాళ్ళు, మిమ్మల్ని అడిగాను కదా ప్రశ్న, ఏం అడిగాను ప్రశ్న కాదు, తపస్సు ఎలా చేస్తారు, మీరు అది మర్చిపోతున్నారు అంతే. అది ఇవాళ పొద్దున్నే మళ్ళీ చెప్పాను నేను, తపస్సు చేయటం అంటే ఋగ్వేద అధ్యయనం చేయటమే. ఇంకేత ఋగ్వేద అధ్యయనం, ఋగ్వేదం అంటే కళ్యాణము, మంగళకరము, శుభప్రదము, శుభప్రదము, కళ్యాణప్రదము మంచిది. మనకి ఎవరు చేస్తారు, మనకి తెలుసున్న వాళ్ళలో చాలా దగ్గర వ్యక్తి అమ్మ. ఒక్కొక్కసారి తండ్రి కూడా మనకు కాస్త చికాకు కలగజేయవచ్చు, కానీ తల్లి వల్ల మాత్రం మనకి చికాకు కలగలేదు. ఒకవేళ ఎప్పుడైనా చికాకు వస్తే ఆకలి వేస్తుందమ్మా, అన్నం పెట్టు, టైఫాయిడ్ ఉంది, నా జీవితంలో జరిగిందో విపరీతంగా పెరుగు అన్నం తినాలని ఆకాంక్ష కలిగారండి, 20 రోజులు పెట్టి ఫుడ్ లేదు, టైఫాయిడ్. అప్పుడు యూపీ స్టేట్ సత్సాయి అసోసియేషన్ ప్రెసిడెంట్, రిటైర్డ్ జిల్లా కలెక్టర్, ఆయన ఇంట్లో ఉండేవాడిని నేను, జ్వరంగా ఉంది కదా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పెట్టుకున్నారు పాప. వాళ్ళ మదర్ని గడగల ఆడించాను నేను, నేను అన్నం తింటాను నాకు పెరుగు అన్నం పెట్టు, నేను అన్నం తింటాను నేను పెరుగు అన్నం పెట్టు. చిన్న కుర్రాన్ని కాదు, అప్పుడు ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను నేను. అప్పుడు ఆవిడ ఏం చేసిన పెరుగు తీసుకొచ్చి గూట్లో పెట్టింది, చూడదు అక్కడ పెట్టాను, కాస్త నీ జ్వరం తగ్గిపోయి తిండిగా. అంటే పెరుగు అన్నం తింటే ఏమవుతుంది, మామూలుగా ఏమవుతుంది, మంచిదే కూడా, కానీ టైఫాయిడ్ జ్వరం ఉన్నవాడు తింటే కొంపలంటుకుంటాయి. మనకి ఏది మంచిదో ప్రకృతి కంటే మనకి తెలియదు అన్న విశ్వాసము, శ్రద్ధ ఉండాలి మనకి. ఆధారభూతమైనటువంటి సాధకుడు యొక్క మనోభూమి, అసలు ఇంకా డౌటే వద్దు మీకు, ఎక్కడున్నా సరే అది ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నా ఇదే అమ్మ 20 రోజులు పెట్టి భోజనం లేకుండా పెరుగు అన్నం ఉంటే ఎదురుకుండా పెరుగు పెట్టి మరి జ్వరం తగ్గించుకో పెడతానంటే రాక్షసులాగా అనిపిస్తుంది ఎవరికైనా చెప్తే. కానీ అక్కడ ఏ తత్వం పనిచేస్తుంది, రిక్ అనేటటువంటి తత్వము. వేదము అంటే జ్ఞానము, రిక్ యొక్క జ్ఞానము అంటే ఏది మంచిది ఏది చెడు అనేది మనకు తెలియటం. ఈ మంచి చెడులు రెండు రకాలుగా ఉన్నాయి, భగవద్గీత రెండు రకాలైనటువంటి మంచి చెడుని మనకి ముందుంచుతుంది. ఎత్త దగ్గరే విషమివ పరిణామి అమృతోపమం, ఎత్త దగ్గరే విషమివ పరిణామి అమృతోపమం. ముందు విషయంలా కనిపిస్తుంది కానీ దాని యొక్క లాభాలు తర్వాత అమృతంలా ఉంటుంది. ఇంకోటి రివర్స్, ముందు చాలా రుచికరంగా ఉంటుంది తర్వాత మసాలాలు, తినకూడని పదార్థాలు, తాగకూడని పదార్థాలు భలే ఆనందాన్ని కలగజేస్తాయి, తర్వాత విషయంలా పనిచేస్తాయి. జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి, ముందు విషయంలా ఉన్నటువంటి పదార్థాలను స్వీకరిస్తే, ముందు విషయంగా ఉండి పరిమాణం కూడా విషయంలా పదార్థాలు ఉన్నాయి అని చెప్పి ముందు విషయాన్ని స్వీకరించడం కాదు నా ఉద్దేశం. ముందు విషయం తర్వాత నీకు అమృతమైనటువంటి పదార్థాన్ని ఇవ్వగలిగేటటువంటి, లేకపోతే అమృతమైనటువంటి పరిస్థితిని ఇవ్వగలిగేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఋగ్వేదం. మొత్తము మానవ జీవితము యొక్క మొదటి ఆకాంక్ష అది. 10 రూపాయలు కావాలంటే గడుక్కుని ఇవ్వడవుడు, కానీ రెసిడెన్షియల్ కాలేజీలో వాళ్ళ పిల్లవాడిని చేర్పించడానికి 40,000 50,000 ఖర్చు పెడతారు. ఎల్కేజీలకు చేర్పించడానికి హైదరాబాద్ లో 6,000-7,000 ఖర్చు పెట్టి నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు మాస్టర్, మీ ఆశీర్వాదం వల్ల నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. అసలు వాళ్ళు అప్లై చేసినట్టు కూడా నాకు తెలియదు. నాకు చాలా అనుమానాలు వస్తుంటే నా మీద ఇంత బరువులు మోపేస్తున్నారు, నా వల్ల జరిగిపోయిందని నాకు తెలియదు కూడా. వాళ్ళు అప్లై చేశారని వచ్చేశారని సరే ఆనందించాను. ఏదైతేనే నాకు క్రెడిట్ ఇచ్చారు కదా. కానీ ఆశ్చర్యం ఎక్కడేసిందంటే ఎల్కేజీలో జాయిన్ చేసుకోవడానికి వాళ్ళు 6,000-7,000 కట్టారు, నెలకి 3,000 కట్టాలట. అదేంటి బాబు అంత కష్టం, అంత మీ పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా, అది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ సార్ అన్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అది, అందులో మా కుర్రాడు చదువుతున్నాడు అంటే ఏంటి చదివేది వాడు. ఈ జ్ఞానాన్ని ఏమనుకోవాలి మనం? తర్వాత ఏమవుతారు వాళ్ళు? సర్వనాశనం అవుతారు. మీకు అది అదే అర్థం చేసుకోండి. సీరియస్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చెప్పాను కదా నేను సీరియస్ అవదలుచుకున్నాను. ఇంకా మధ్య మార్గాలు వద్దు. మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ఏది మంచిదో స్పష్టంగా అర్థం చేసుకోండి. ట్యూషన్స్ పెట్టించి చదివిస్తారు, కూర్చోబెట్టి ఖండపా పెట్టిస్తారు, పిల్లలకి హోంవర్క్ చేసి గ్యారంటీగా ఆ పిల్లవాళ్ళ మస్తిష్కము సాచురేట్ అయితే బ్రేక్ డౌన్ పాయింట్కి వస్తుంది. గ్యారంటీ అది తెలియదు మీకు సైకాలజీ అని. ఏం సార్ పొద్దున్న సాయంత్రం ట్యూషన్స్కి వెళ్తూ ఆటలు ఆడకుండా కావలసినటువంటి రెస్ట్ లేకుండా జీవిస్తున్నటువంటి పిల్లలు జీవోత్సవాలుగా తయారవుతారు. తర్వాత ఇందుకు పనికిరాని ముద్దులుగా ఇప్పుడేదో మార్కులు వచ్చేస్తాయి, ఇందుకు ఆ పనికిరాని మార్కులు. ఎత్త దగ్గరే విషయం ఇవా. ఈ మాటలు కూడా మీకు విషయంలాగే ఉంటాయా? పరిణామం అమృతోపమం. మీరు ఆచరణలో పెడితే జాగ్రత్త, 10th క్లాస్ వరకు పిల్లవాళ్ళకి ఏ విధమైనటువంటి బరువు వేయకండి, ఏ విధమైనటువంటి బరువు వేయకండి. నా స్నేహితుల యొక్క పిల్లల్ని, నా మాట అర్థం చేసుకునేటటువంటి వ్యక్తుల్ని అందరినీ తెలుగు మీడియం చదివించమంట. నేను అందరినీ అర్థమవుతుంది వాళ్ళు ఏం చదువుతున్నారో. సబ్జెక్ట్ వస్తుంది. ఇంటర్మీడియట్ అయితే కావాలంటే ఓ టీచర్ని పెట్టి ఇంగ్లీష్ నేర్పించుకో. లేదు నువ్వు వాడికి ఇంగ్లీష్లోనే మాట్లాడే వాడికి ఇంగ్లీష్ వస్తుంది, అది ఆపని మాత్రం చేయం. మనకు వస్తేగా ఇంగ్లీష్, మన భయం అది. మా వాడికి ఇంగ్లీష్ రావాలి, నీకు రాని ఇంగ్లీష్ వాడికి ఎందుకో నాకు అర్థం కాదు. మనం ఏ లండన్లోనో ఎక్కడో ఉన్నట్టు ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం. మీరు నమ్మరు, కొంతమంది ఇళ్ళకి వెళ్తాను నేను, 7:30 అయిందన్నా మా బంధువులే వాళ్ళు. వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నాడు, సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్ష రాశాడు. అంతలో 7:30 అంటే ఇంగ్లీష్లో ఏంటన్నాడు. నమ్మరు మీరు, జరిగింది ఏది. ఇందులో నిన్ను లండన్ పంపిస్తాను నేను, నీ ఇక్కడ ఉండవలసినవి కాదు, బై ఛాన్స్ మా కర్మ. నీ ఇక్కడ పుట్టే తెలుగు వాడికి తెలుగు అంకెలు రావు, మా వాడు ఇంగ్లీషు. అంత మూర్ఖత్వం, పేరెంట్స్ యొక్క మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ. ఇదంతా ఋగ్వేదమే. ఋగ్వేదం అంటే మీరేదో సంస్కృతంలో 4 శ్లోకాలు చదివేస్తే ఋగ్వేదం అనుకోకండి. అది అవగాహన చేసుకోవటానికి ఈ ఉదాహరణలు ఇస్తున్నాను. కళ్యాణకరమైనది ఏమిటి పిల్లలకి, మనకి కళ్యాణకరమైనది ఏమిటి? మనకి కళ్యాణకరమైనది ఏంటి? దేశకాల పరిస్థితుల్లో ఒకానొక కుటుంబంలో ఫలానా వాళ్ళకి భర్తగా, ఫలానా వాళ్ళకి భార్యగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా, మరదళ్ళుగా, ఆడబడుచులుగా జన్మించాం. ఇది మనకి మంచిది అని నిర్ణయించింది ఎవరు? ప్రకృతి నిర్ణయించింది. మన ఇష్టాయిష్టాల్లో ఏమీ సంబంధం లేదు. మీకు తెలియదు కూడా మీరు ఎందుకు పుట్టారు అక్కడ. ప్రకృతి యొక్క నిర్ణయానుసారం పుట్టారు. ఇష్టము అయిష్టము దెబ్బలాడుకుంటాను, తిక్కుంటాను, ఒకళ్ళొకళ్ళని తిట్టుకుంటాను, రెక్కుంటాను, ఓపిక లేనప్పుడు మౌనంగా నీళ్ళ పడుకుంటాను. 85 ఏళ్ళు గడిపిస్తారు. ఎప్పుడో ఒకరోజు నలుగురు వచ్చి మూసుకుపోతారు. ఎప్పుడు మూసుకుపోతారో తెలుసా మీకు? ఏ క్షణంలో వెళ్తామో తెలుసా? ఇవన్నీ మీకు తెలియదు. ఎప్పుడు ఎలా పుడతామో మనకు తెలియదు, ఎప్పుడు ఎలా చచ్చిపోతామో మీకు తెలియదు కదా. 2 ఎండ్ పాయింట్స్ మీకు తెలియనప్పుడు ఈ మధ్యనున్నది మీకు తెలుసును అని ఎలా నమ్ముతున్నారు మీరు? బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా మొదలు తెలియదు, అంతమే తెలియదు, కానీ మధ్యం తెలుస్తా. కళ్యాణకరమైనటువంటి ఆలోచనలో భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం మనకు అందించేటటువంటి మొదటి రుక్కు ఇది, మొదటి మంత్రం ఇది. ఆది తెలియనప్పుడు, అంతమే తెలియనప్పుడు, మధ్యన కూడా మీకు గ్యారంటీ తెలియదు. మీకు తెలిస్తే నేను ఇక్కడి నుంచి బయలుదేరాను కాలేజీకి వెళ్ళాలని. నేను ఎక్కడికి వెళ్ళాగాలి? కాలేజీకి వెళ్ళాగాలి. వెళ్తూ ఉన్నా దారి పిలుస్తూ ఉన్నా, తింటూ ఉన్నా, పడుకుంటూ ఉన్నా, అంతేగా మనం చేసేది. దేనికి చేస్తున్నా? ఉద్యోగం చేస్తున్నా. దేనికి ఉద్యోగం చేస్తున్నారు? తిండి తింటానికి. కారు కావాలి. చాలా మంది నన్ను అడుగుతాను మాస్టర్, కారు కావాలని. ఏం చేసుకుంటావయ్యా కారు అంటే? మొదటి 2 రోజులు తిరుగుతావు, పెట్రోల్ ఖర్చు కూడా మన దగ్గర డబ్బు ఉండదా. కారు ఉన్న వాళ్ళే కారుని మూలవలుస్తున్నారు. కారు ఎందుకు కావాలి మనకి? కళ్యాణకరమైనటువంటి ఆలోచనలు. ఇది ఋగ్వేదం యొక్క ఆధారం, గాయత్రి మంత్రానికి. ఈ విధంగా ఆలోచించగలిగేటటువంటి వ్యక్తి గాయత్రి మంత్ర సాధనకి ఉపయుక్తుడు. ఈ విధమైనటువంటి ఆలోచనలు లేనివాడు, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నా ఆ ఆలోచనలు ఉపయోగించుకుని వాడు గాయత్రి సాధనకి ఉపయోగపడడు. కానీ రిక్కు ఒకటే కాదు, రిక్కు తర్వాత యజుర్వేదము అంటే పౌరుషము. పౌరుషము అంటే అబ్బా పౌరుషం వచ్చిందా, ఆ పౌరుషం గురించి మనం మాట్లాడుతున్నాం. సాధారణమైనటువంటి శక్తి, ఒక పని చేయటానికి కావలసినటువంటి శక్తి మనకు ఉంటే ఆ పని తక్షణమే చేయగలగటం పౌరుషం, పురుష ప్రయత్నం అన్నమాట. అంతేకా మానవ జీవితంలో కళ్యాణకరమైనటువంటి ఆలోచనలు ఉండాలి. తర్వాత ఏముండాలి? మనకేది మంచిదో దానిని ఆచరణలో పెట్టడానికి కావలసినటువంటి పౌరుషం ఉండాలి. యజుర్వేదం గాయత్రి మంత్రము చాలా మంచిది. గాయత్రి మంత్ర సాధన చేసిన వాళ్ళ కష్టాలు పోతాయి. గాయత్రి మంత్ర సాధన చేసిన వాళ్ళ కష్టాలు పోయినటువంటి వాళ్ళని 1,000,000,000 మందిని చూపించవచ్చు మనం. గ్యారంటీగా చూపించగలిగే మంది కోట్లాను కోట్ల మందిని, కోట్లాను కోట్ల సాధకులు గాయత్రి మంత్రంతో వాళ్ళ ఆర్తిని, వాళ్ళ బాధను, వాళ్ళ లేమిని, వాళ్ళ కష్టాలని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉంటే అది చేసి మనము కూడా మన కష్టాలను పోగొట్టుకోవచ్చు అన్న అవగాహన రాకపోతే దాని అర్థం ఏంటండి? కళ్యాణకరమైనటువంటి పనులు చెయ్యాలని లేకపోవటమే కదా. పౌరుషం వస్తుంది, ఉదిరేదం వస్తుంది మీకు. ఈ మాట ఏంటో చదువుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తుంది అని ఎంతమంది స్టూడెంట్స్కి తెలియదు? ఎంతమందికి ఫస్ట్ క్లాస్ వస్తుంది? ఉద్వేదం లేదు, చదవరు. చదివి అర్థం చేసుకునేటటువంటి స్థాయికి వాళ్ళు వచ్చి వాళ్ళ బుర్ర పనిచేయటానికి వీలు కాని పరిస్థితులు మనమే కల్పిస్తున్నాం మన విద్యా విధానం ద్వారా. తల్లిదండ్రుల యొక్క మూర్ఖత్వం వల్ల, పిల్లల యొక్క మానసిక స్థితి తెలియకపోవటం వల్ల ఎదగనివ్వరు అసలు వీళ్ళు. మన భారతీయ ఆధునిక యువకుల యొక్క మస్తిష్కము రహితమైనటువంటి వ్యక్తులు. మీరు కావాలంటే ధైర్యంగా ఇచ్చేకుని అందరికీ వినిపించండి, నేను ప్రూవ్ చేస్తాను ఎందుకు మస్తిష్కం లేదు వాళ్ళకి. ఇంచేత అసలు ఆలోచించనిస్తేగా వాళ్ళని ఎప్పుడైనా మీరు గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా మన పిల్లల్ని ఆలోచించనిచ్చావా? ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే చీనేమి చిన్నవాడు పెద్ద కూతలు ఇంతగా, కానీ మార్కులు మాత్రం 95 రావాలి. మళ్ళీ పెద్ద కూతలు మాత్రం అడుక్కోకూడదు. వాళ్ళు అందినటువంటి ప్రశ్నలకి మనం జవాబు ఇవ్వకూడదు. ఇంకా వాళ్ళని ఏమి అడుగుతారు? గాయత్రి మంత్రంలో ఋగ్వేదము ఇది మనకు నేర్పుతుంది. అందుకని ఇంత స్పష్టంగా చెప్తున్నా, గాయత్రి గురించే చెప్తున్నాను నేను. ఇది మీకు హితబోధం చేయటమే. నేను మంచి అని తెలిసినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టలేకపోతే వాడంత పరమ మూర్ఖుడు అవడం ఉండదు. మనమందరం మూర్ఖుడమే అన్నది మనం ముందు ఒప్పేసుకుంటే తర్వాత పని చాలా ఈజీ అవుతుంది. నేను చాలా తెలియదు అనుకోవటం వల్ల వస్తుంది గందరగోళం అంతా. నాకేమీ అర్థం కావటం లేదు, అర్థం కావటం లేదు. ఏం చేయమంటున్నాం? తెలియనటువంటి వాళ్ళు, మనకి మార్గాన్ని చూపించగలిగేటటువంటి వాళ్ళు, ఋషుల లాంటి వ్యక్తిత్వాలు, మహాపురుషులు, యుగ పురుషులు, కాలాన్ని అర్థం చేసుకుని దానికి తగినట్టు వాళ్ళు జీవించి వాళ్ళు మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటే, ఆ మార్గాన్ని కళ్ళు మూసుకుని అనుసరించలేకపోతే అవడం చేయండి. గాయత్రి మంత్ర ఉపాసన మొట్టమొదట అది నేర్పుతుంది. మహాపురుషులు ఏం చెప్పారు ఒక విషయం గురించి, పెద్దలు ఏం చెప్పారు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి. శాస్త్రాలు పెద్దలు చెప్పింది నిజంగా ధర్మమేనా, అది కూడా ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన శక్తి ఉండాలి మీకు, వివేకపూర్ణమైనటువంటి శక్తి ఉండాలి మీకు. ఆ శక్తి అంతా గాయత్రి మంత్ర సాధన వల్ల వస్తుంది. సమాజవాది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రస్తుతం మనకి లేదు, కానీ మనం కనుక గాయత్రి మంత్రాన్ని చెప్పిన విధానంగా వాళ్ళు చెప్పినట్టు మనం ఇష్టం వచ్చినట్టు కాదు, శాస్త్రాలలో చెప్పినట్టు మనం కనుక ఆచరణ చేస్తే మొట్టమొదట మనకి ఏది కళ్యాణకరమైనదో అర్థమవుతుంది. ఎక్కడ ఆధ్యాత్మ జగత్తులోనే కాదు నిత్య జీవితంలో కూడా ఏది కళ్యాణకరమైనదో అర్థమవుతుంది. బనారస్ లో నేను ఉన్నప్పుడు స్కూటర్ స్టార్ట్ కావటంలో అప్పుడు నాకు ఇప్పటికీ నా స్కూటర్ ఏమి రాదనుకోండి, నా ఫ్రెండ్ స్కూటర్ నడుపుతున్నాడు, ఎందుకో ఆపాడు కాస్త రోడ్డుకి పేమెంట్లు దగ్గరగా తిక్కుపడుతున్నాడు, స్టార్ట్ కావటంలో పోయమన్నాడు నన్ను. కానీ దిగుదాం అనుకుంటున్నాను నేను పోయటానికి, ఈ లోపల అవకాశం ఇంకో కారెచ్చి బుద్ధిని మనల్ని స్టార్ట్ అయింది. కళ్యాణకరమైనటువంటి శక్తి గాయత్రి మంత్రంలో ఉంది. ఎన్నిసార్లు మీరు అలా రక్షింపబడుతున్నారో మీకు తెలీదు, చేస్తే చేయకుండా కూడా రక్షింపబడవచ్చు. ఎందుకంటే ప్రకృతి తల్లే కదా, ఎవరిని కావాలని సాగుపడదు. కానీ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను అంటే అంత అద్భుతమైనటువంటి మంత్రం ఉంది అని తెలిసి దాని గురించి గత 18 ఏళ్లగా మనం చర్చించుకుంటూ గాయత్రి సాధకులు కాలేకపోయాము అంటే ఋగ్వేదం మనకి అర్థం కాలేదు. ఆ ఋగ్వేదం అర్థం అవ్వాలంటే మళ్ళీ ఏం చేసుకోవాలి, మనం గాయత్రి మంత్రాన్ని పట్టుకోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ నడక అలవాటు చేసేయాలి. మీరు చాలా సార్లు చూశారో లేదో రేడియోలో కానీ ఎక్కడో మీరు బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే మీ చిన్ననాటి పాట ఎప్పుడో రేడియోలో ఎక్కడో వినిపిస్తుంది, మీకు తెలియదు. మీరు స్నానం చేస్తున్నప్పుడు అదే క్యూను మనం పెద్ద పాటగాళ్ళం కూడా కాదు, అంటే నేను పాడగాళ్ళు పాడతారు కానీ తెలియకుండా ఏం చేస్తాం మనం, లయబద్ధంగా ఏదైనా శబ్దం మన శరీరంలో పడితే మన చెవులలో పడితే సహజంగానే మీకు తెలియకుండానే అది నిరంతరము గమనంలోకి వస్తుంది. అంచేత గాయత్రి మంత్రాన్ని ఎలా ఉచ్చరించడం చెప్తాం, లయబద్ధంగా ఉచ్చరించండి, సంగీతబద్ధంగా ఉచ్చరించండి. కొన్నాళ్ళ తర్వాత ఏమైపోతుంది, మీరు ఏమి చేయకపోతే ఏ విధంగా అయితే ఆ పాట యొక్క స్మృతి మిమ్మల్ని అలా గందరగోళం చేయగలిగినప్పుడు ఈ లయబద్ధంగా ఉచ్చారణ చేసినటువంటి గాయత్రి మిమ్మల్ని అక్కడికి తీసుకువస్తుంది. తెలిసినా తెలియకపోయినా ఉచ్చారణ గ్యారంటీగా ఆసక్తిస్తుందని కదా, అది చేయండి. కనీసం మీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, కొన్ని భాగాలు చేయండి గాయత్రి మంత్రంతో. మిగతా వాటి కంటే ఇది మంచిది కదా, ఇది కళ్యాణకరమైంది కదా. ఈ జ్ఞానం కూడా గాయత్రి మంత్రం నుంచి వస్తుంది. దదామి బుద్ధి యోగంతం, మీ బుద్ధి ఇలా చెయ్యాలి అనేటటువంటి బుద్ధివతం కూడా ఆయన ఇస్తే తప్ప మనకి బుద్ధి రాదు. కేవలము 3 గంటల పాటు ప్రతిరోజు గాయత్రి 1 సంవత్సరం పాటు చేసుకుంటే వాడు సిద్ధ పురుషుడు అవుతాడు. రోజు 3 గంటల పాటు టీవీ ముందు కూర్చుంటున్న వాళ్ళు నాకు తెలుసు గ్యారంటీగా కూర్చుంటారు 3 గంటల పాటు, ఆర్ మోర్ దాన్ దట్ గ్యారంటీగా వాళ్ళ జీవితాల్లో మార్పు రాదు. ఇంకా ఏమొస్తుంది, చేయవలసినటువంటి పనులు చేయకపోవటం వల్ల కొంచెం నాశనం వైపుకు వెళ్తారు. అంతకంటే 3 గంటల పాటు దీన్ని మీరు 1 సంవత్సరం పాటు పోతే పోయిందిలే 3 గంటలు ఎలాగ వేస్ట్ చేసుకుంటున్నాం కదా. చాలా మంది జీవితాలలో 3 గంటలు ఎంకర్మా, 15 గంటలు వాళ్ళకు దొరుకుతుంది వేస్ట్ చేసుకోవటానికి. దీనికి ఉపయోగించుకోవచ్చు కదా. ఈ విధమైనటువంటి భావ పరంపర పరంపర మనం ప్రపంచంలో సొసైటీలో అందజేయగలిగితే ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకుంటారు అనేది ఇంపార్టెంట్ కాదు, పట్టుకోని వాళ్ళు వాళ్ళని మనం అనొద్దు. ప్రకృతి వాళ్ళ ద్వారా ఏం చేయించి తెలుసుకుందో, అంచేత వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు, మీరు మూర్ఖులు, మీకు యుగ సంధిలో పెట్టే అర్హత లేదు అనొద్దు. రమణ మహర్షి 8 అయితే చావు అంటే ఏంటో తెలుసుకుని అంతా వదిలేసి ఉండిపోయింది. ప్రపంచంలో రమణ మహర్షి పుట్టినటువంటి సూక్తులు చాలా తక్కువ మంది తెలుసు. తెలుసు ఆ మహర్షి పుట్టాడు అని. ఇంకొక ఆయన పుట్టుకతోనే ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఇంకేదంటే వాళ్ళ నాన్నకి భారతీయత అంటే వాంపిస్తుంది, నిజంగా చెప్తున్నాను నేను. అందుకే వాళ్ళ పిల్లలు ఎవరినీ కూడా ఇండియాలో ఉండనే లేదు. ఇండియాలో మొట్టమొదటి వాళ్ళకి నేర్పింది ఏంటి అంటే ఫారిన్ కంట్రీస్ లో లాటిన్ గ్రీకు, మనం సంస్కృతం ఎలా అనుకుంటాము వాళ్ళకి లాటిన్ గ్రీక్ భాషలో అంత ఇంపార్టెంట్, అది నేర్పించాడు ఆ కుర్రవాడికి. 23 ఏట వరకు అసలు భారతదేశంలో అడుగుపెట్టలేదు అతను. ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ కంటే బాగా లాటిన్ గ్రీక్ వచ్చు. అతను భారతదేశం వచ్చాక మిగతా పుస్తకాలు అవంతా చదువుకున్నాక, తెలివైన వ్యక్తి కనుక, స్వాతంత్ర సంగ్రామం అప్పుడు చాలా ముమ్మరంగా జరుగుతుంది కనుక నేను కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకుంటాను అన్నాడు. 2-3 బాంబులు ఎవరి మీద వేశాడు, పట్టుకుని జైల్లో పెట్టాడు. జైల్లో ఇతనితో పాటు ఇంకో ఇద్దరిని పెట్టారు. ఆ జైలులో ఊసుగోక తోచక జైల్లో కూర్చుని ఎంతసేపు కూర్చుంటాడో, అందులో ఇంత అద్భుతమైన తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి. భగవద్గీత పుస్తకం దొరికింది అతనికి విత్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. సంస్కృతం బెంగాలీ అతను అతను ఇంకొక సంస్కృతం బెంగాలీ అయితే ఆయన చదవలేకపోయాడు. అందులో వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అనే శ్లోకం పట్టాడు. ఆ ఒక్క ముక్క దొరికింది అతనికి. వాసుదేవ సర్వమితి, మనకు కనిపిస్తున్నటువంటి చరాచర జగత్ అంతా కూడా దోమల దగ్గర నుంచి, మహామహా కోటీశ్వరుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ వాసుదేవుడే. వాసుదేవ సర్వమితి అని తెలుసుకున్నటువంటి మహాత్ముడు చాలా కష్టం మీద దొరుకుతాడు అన్నాడు. ఇంకో 2 రోజుల్లో ఏమవుతుంది అతనికి, ఉరిశిక్ష పడబోతుంది. అది అతని అదృష్టం, అది అతనికి తెలుసు చావబోతున్నానని. మనకి మాత్రం మనం చావం గల గ్యారంటీగా, మనకి చావు రాదు అంతటా మనకు భయం లేదు, మనం చావం కదా. ఆయన మాత్రం తెలుసుకుని నేను చచ్చిపోతాను ఇంకో 2 రోజుల్లో అని పట్టాడు. దాన్ని అన్ని చోట్ల భగవంతుణ్ణి ఎలా చూడాలి చేత కాలేదు. ఎలా చేతిస్తున్నారు, ఎప్పుడైనా భగవద్గీత చదివి దాని వెంట అసలు బ్యాక్గ్రౌండ్ అది ఏదైనా ఉంటే, కానీ ఆర్తి ఉంది. ఇంకా నేను 2 రోజుల్లో 3 రోజులు ఎప్పుడు చంపిస్తారో తెలియదు. ఇట్ ఇస్ షోర్ దట్ హీ విల్ బి కిల్డ్. వంక కోసం బ్రిటిష్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అంతే, అది మాత్రం ఆయన ఖచ్చితంగా తెలుసు. నేనే మెయిన్ అక్యూజ్డ్, నా మీదే వాళ్ళకి దృష్టి ఉంది, పట్టుబడ్డాను నేను. ఏదో వంట పెట్టి తను నిలిచి చేస్తారు ఇలా. ఆర్తితో ఆ రోజు రాత్రి చూడటానికి ట్రై చేస్తున్నాడు, ఎక్కడ ఇది ఆ వాసుదేవుడు ఎక్కడని. సడన్ గా జైలు యొక్క కిటికీ ఊసలు ఉంటాయి కదా, అందులో కృష్ణ కనిపించుకున్నాడు వచ్చాడు. కన్ఫ్యూజ్ అయ్యాడు. దీన్నే కాదేలో హల్యూసినేషన్ అంటారు. హల్యూసినేషన్ లో జీవించేటువంటి చాలా మంది నేను మీకు చూపించగలను. వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఏదో కనిపిస్తూ ఉంటాయి, నా స్టైల్ నాకు అది కనిపించింది ఇది కనిపించిందని. ఖచ్చితంగా హల్యూసినేషనే. మీరు కళ్ళు మూసుకోగానే కృష్ణుడు కనిపించి రాముడు కనిపించేంత స్థాయి ఉంటే ఋషులంత పరమమూర్ఖులు ఎవరు ఉండరు అంత తపస్సు చేయటానికి. మనం ఏం తపస్సు చేసామని మనకు కనిపించారు, కనిపించరు. అంతేత మనకు కనిపించేదంతా కూడా భ్రమ అదే అనుకున్నాడు ఆయన కూడా. అప్పుడు వివేకానంద యొక్క గొంతుకు వినిపించింది అతనికి, మార్గదర్శనం చేసింది అతనికి ప్రజ్ఞాయోగంలో. ఆ వాక్కులు, వివేకానంద యొక్క వాక్కులు, ఆ వాసుదేవ సరమితి అనే దాన్ని ఇంకాస్త ఎక్స్టెండ్ చేసి సావిత్రి సాధనగా మార్చింది ఆయనకి. ఆ 2-3 రోజుల్లోనే చివరికి ఏ స్థితికి వెళ్ళగలిగాడంటే, బయటకు తీసుకొస్తారు కదా జైలు నుంచి ఆ కోర్టు కేసుకు వెళ్ళటానికి, అంతా కృష్ణుడే కనిపించాడు. అక్కడికి జడ్జిలో కూడా కృష్ణుడే కనిపించాడు. చివరికి ఏదో ఒక తమాషా అంటే కూడా మ్యాజిక్ విడుదల చేశారు. ఇంకా అతను ఇండియాలో ఉండలేదు. అప్పుడు ఇండియా నుంచి బయటికి పాండిచ్చేరి వెళ్ళిపోయాడు. పాండిచ్చేరి అప్పుడు భారతదేశంలోని భాగం కాదు, ఫ్రాన్స్, ఫ్రాన్స్ దేశపు ఆధీనంలో ఉండేది అదీను, పోర్చుగల్ ఆధీనంలోను గోవా. ఇక్కడ భారతదేశంలో కనుక